తప కమకరం దశ్రుతిజరి దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరా కస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతక్యం త్రైపురం మఖః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. జగద్ధాత్రీం అహం దేవీం ఆరిరాధయుషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీ. భక్తి శ్రద్ధలతో మనం నమస్కారం చేసుకుని మూడవ రోజు సరస్వతి మాతకి సంబంధించిన కొన్ని విశేషాలు తెలుసుకుందాం. తద్వారా వాగ్దేవి కటాక్షం అంటే ఏమిటో తెలుసుకుందాం. పదే పదే చెబుతున్నాను, పురాణాలు కూడా చెబుతున్నాయి, ఎన్ని సంపదలున్నా వాక్ సంపద లేకపోతే, వాణీ కటాక్షం లేకపోతే, సరస్వతీ కటాక్షం అనే గొప్ప సంపద లేకపోతే తక్కిన సంపదలన్నీ శోభించవు. సంపదలు అంటే కళలే, చతుషష్ఠి కళల్ని మహాసంపదలుగా మన పెద్దలు చెప్పారు. ఇప్పుడు ఇందాక సింధు భైరవి రాగాన్ని పాప బిందువు పాడింది, ఎంత మధురంగా ఉంటుందండి. అసలు భగవంతుడు కొంతమందికి అలాంటి కంఠం ఇస్తాడు, వరం ఇస్తాడు. అసలు కళల్లోనే, వాటిల్లోనే సంపద ఉంది. నేను చాలాసార్లు ఈ పిల్లల్ని నేను పెంచేసుకుందాం, నాకు దత్తపుత్రిగా తీసేసుకుందాం అన్నంత కోరిక కలుగుతున్నట. ఆ పిల్లల్ని చూస్తే సరస్వతి కనపడుతుంది. ఈ సంగీతం గొప్ప సంపద, సాహిత్యం గొప్ప సంపద, చిత్రలేఖనం మహాసంపద. ఈ సంపదల ముందు ఈ లౌకిక ధనాలు ఎందుకు మనకు వస్తాయి? తెలియక అజ్ఞానంతో డబ్బులు వెంటబడుతున్నాడు మానవుడు. ఈ డబ్బు జబ్బు తెచ్చిపెడుతుంది. అదే ఈ డబ్బు సరస్వతితో కూడిందైతే అది మనకి ఆనందాన్ని తెచ్చిపెడుతుంది. అన్నిటికంటే గొప్ప సంపద వాణీ సంపద. గోధన గజధన వాజిధన్ ఔరు రతన ధన కాన్ జబ్ ఆవై సంతోష ధన సబధన ధోళి సమా. గోవులు, ఏనుగులు, గుర్రాలు, రథాలు, వాహనాలు, గృహాలు, ఎన్ని సంపదలు ఉండనివ్వండి, రత్నాలు, రాసులు ఉండనివ్వండి, సంతోషం అనే ఒక్క ధనం లేకపోతే ఈ ధనమంతా పనికిరానిదే. అసలైన సంపద సంతోష ధనము. అందుకే సంతోషం అనే డబ్బు ముందు ఈ డబ్బు ధూళితో సమానము. అంచేత సంతోషం అన్నిటికంటే గొప్పతనం. ఈ సంతోషం ఎలా వస్తుంది? కేవలం అమ్మ సరస్వతీ కటాక్షం వల్ల వస్తుంది. పూర్వకాలంలో అశ్వతరుడు అని ఒక నాగరాజు ఉండేవాడు. ఆయన చాలా గొప్ప రాజు. స్వయంగా వాసుకి అనేవాడికి తమ్ముడు. ఆయనకి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అంటే చాలా పెద్ద కథ అయినా క్లుప్తంగా రెండే రెండు ముక్కల్లో చెబుతున్నాను. ఆయన ఇద్దరు కొడుకులు బాగా చదువుకున్నారు. వాళ్ళు పలికితే సరస్వతి పలికినట్టుండేది. ఒక్కొక్కడు మాట్లాడుతున్నాడంటే సంపూర్ణంగా సరస్వతీదేవి వచ్చి భూలోకంలో మన ఎదురుగుండా నిలబడి ఆ మాట మాట్లాడుతుందేమో అనిపిస్తుంది అన్నమాట. ఏదో పూర్వజన్మ సుకృతం వల్ల, లేక సరస్వతీదేవిని బాగా కొలవడం వల్ల సరస్వతీ కటాక్షం కలిగితే ఆ కలిగినటువంటి వ్యక్తి మాట్లాడిన ప్రతి వాక్కు ముఖాముఖి సరస్వతి మాట్లాడుతున్నట్టు ఉంటుంది అన్నమాట. అంత బాగా చదువుకున్నారు ఈ అశ్వతరుడి కొడుకులు. వీళ్ళకి రోజు భూలోకానికి వెళ్ళాలని కోరిక ఉండేది. వాళ్ళ నాన్నగారు అనేవాట అశ్వతరుడు ఎందుకు వచ్చేది, భూలోకంలో మానవులలో కుళ్ళు కుతంత్రాలు కుట్రలు ఉంటాయి, ఎదురు ఉండవున్నప్పుడు నమస్కరించి పక్కకేడు పంప ముంచుతూ ఉంటారు, ఎందుకు వచ్చింది భూలోకంలో కంటే హా ఇక మన నాగలోకంలో అయితే ఏ ఇబ్బంది ఉండదు, మనదంతా పవిత్ర జాతి, మనం మర్త్యుల్లాగా మరణం లేని వారం అని చెప్పి ఇక్కడే కూర్చోండి ఇక్కడే చదువుకోండి అనేవాడే. అయినా ఈ పిల్లలకి భూలోకంలో ఏముందో చూడాలి అనిపించింది. ఒక రోజున వాళ్ళ నాన్నగారికి చెప్పకుండా అశ్వతరుడు అనేటటువంటి నాగరాజు గారి పిల్లలిద్దరూ భూలోకానికి వచ్చారు. భూలోకంలో ఆ సమయంలో ఋతధ్వజుడని ఒక మహారాజు పరిపాలిస్తున్నాడు. ఆయన చాలా గొప్పవాడు. ఆయన కొడుకు చాలా గొప్పవాడు, మహాపండితుడు. ఎప్పుడు చూసినా కొంతమంది బ్రాహ్మణ బాలకులతో కలిసి ఈ ఋతధ్వజుడు అనే కుర్రాడు, శత్రుజిత్తు అనే రాజుగారి కొడుకు, కావ్యాలు, నాటకాలు, పురాణాలు, వ్యాకరణాలు వీటి గురించి చర్చించేవాడు. ఎప్పుడూ చర్చలో పొరపాటు కూడా అసందిగ్ధమైన చర్చ కానీ లేదా పనికి మారిన చర్చ కానీ ఉండేది కాదు. కొంతమంది కాలక్షేపాన్ని కూర్చుంటే వేరుశనక్కాయ దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ ప్రపంచంలో సూది సూది అన్ని వాళ్ళే, ఎక్కడ ఏ మూల ఏ పాపం ఉందో దాని గురించి ఆలోచిస్తారు. కొంతమంది కేవలం సాహిత్యం గురించి, పురాణం గురించి, భగవత్ తత్వం గురించి, ఆధ్యాత్మిక జ్ఞానం గురించి, ప్రజల్ని ఎలా జాగ్రత్తగా పరిపాలించాలనే దాని గురించి మాత్రమే ఈ ఋతధ్వజుడనే కుర్రాడు బాగా ఆలోచించేవాడు. ఈ అశ్వతరుడనే నాగరాజు గారు కొడుకు ఇద్దరు భూలోకానికి వచ్చారని చెప్పాను కదా, వీళ్ళిద్దరూ భూలోకానికి వచ్చి ఈ ఋతధ్వజ మహారాజు గారు తన స్నేహితులతో, పండితులతో, బ్రాహ్మణులతో చర్చ చేస్తూ ఉంటే విని, అప్పబ్బా అసలు వీడికి రాని విద్య అంటూ ఉందా, వ్యాకరణం గురించి చెబుతున్నాడు, సంగీతం గురించి చెబుతున్నాడు, సాహిత్యం గురించి చెబుతున్నాడు, మంత్రశాస్త్రం గురించి చెబుతున్నాడు, ఈ యా శాస్త్రం అనే తేడా లేకుండా అపూర్వంగా చర్చిస్తున్నాడని వీళ్ళిద్దరూ కూడా ఏం చేశారు, ఈ నాగరాజు కొడుకులు అవడానికి వాళ్ళు పాములైనా కామరూపులు అంటే ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలరు గనక అచ్చం బ్రాహ్మణ బాలకుల్లా వేషం వేసుకుని ఆ కుర్రాడి దగ్గరికి వెళ్ళారు. ఆయన అన్నాడు, మీరెవరంటే, మేము బ్రాహ్మణ పుత్రులం అన్నారు. ఇక్కడే ఉంది టెక్నిక్, దేవతలు అసత్యం ఆడకూడదు. వచ్చిన వాళ్ళు పాములు సర్పాలు, నాగరాజు కొడుకులు, మహారాజు పుత్రుడు మీరెవరని అడిగితే మేము ద్విజులము అన్నారు. ద్విజుడు అంటే బ్రాహ్మణ అర్థం, అంటే అబద్ధం ఆడారా అని అక్కడుందనమాట వాళ్ళ తెలివితేటలు. ద్విజ అనే శబ్దమునకు రెండు జన్మలు ఎత్తినవాడు అని అర్థం. అనగా పుట్టిన తర్వాత యజ్ఞోపవేతం మెడలో పడితే ఉపనయనమైతే ఆ ఉపనయన అయిన వాడిని ద్విజుడు అంటారు. రెండవ జన్మ వచ్చింది గనక, సంధ్యావందన అర్హత వచ్చింది గనక. పక్షులు ముందు గుడ్లు పెడతాయి, ఈ గుడ్డు కొంతకాలం అయ్యాక పొదగబడి అది పగలగొట్టుకుని అందులోంచి ఒక పిట్ట బయటకు వస్తుంది. కోడిగుడ్లు ఇంకా కాకులు మొదలైనటువంటివన్నీ అంతే గుడ్లలోంచి పుడతాయి. గుడ్డు మొదటి జన్మ, పక్షి రెండవ జన్మ, అందువల్ల వాటికి కూడా రెండు జన్మలు ఉన్నాయి గనక ద్విజహ అని పేరు. ఇంకా మూడవది పాములు, పాములు కూడా అంతే ముందు గుడ్లు పెడతాయి, ఆ గుడ్డు పగిలి అందులోంచి మళ్ళీ పిల్ల బయటకు వస్తుంది, పాము పిల్ల. కాబట్టి పాములు కూడా ఏమంటారు, ద్విజులు అంటారు. తాబేళ్లు మొసళ్ళు ఇవి కూడా గుడ్లే పెడతాయి, ఈ గుడ్డు పగిలి మళ్ళీ పిల్లలు వస్తాయి, కాబట్టి అవి కూడా ద్విజులే. కాబట్టి ఇప్పుడు వీళ్ళు నాగరాజు కొడుకులు ఋతధ్వజునితో ఏమండి మేము ద్విజులము అన్నారు. అంటే అసత్యం ఆడకుండా మేము రెండు జన్మలు ఎత్తిన వాళ్ళం, పాములు అని చెప్పలేదు, అలాగని అసత్యము ఆడకుండా ద్విజ అనే శబ్దం ద్వారా మంచి చమత్కారంతో గండం కట్టెక్కారు. ఆయన కూడా వాళ్ళ రూపాలు చూసి ముచ్చట పడ్డాడు, వాళ్ళతో శాస్త్రచర్చ చేశాడు. వాళ్ళు కూడా ఈయంతో నువ్వు నేను అన్నంత పాండిత్యంతో ఉండేవారు. ఇంకా అక్కడి నుంచి వీళ్ళకి బాగా స్నేహం కుదిరింది. నేను చెప్పా కదా, స్నేహం కుదరాలంటే అయితే నీచులైన అయి ఉండాలి లేదా ఉత్తములైన అయి ఉండాలి. కానీ నీచుల స్నేహం మొదట్లో బాగా ఎక్కువైపోయి క్రమంగా తగాదాల్లోకి వెళ్ళి పాడైపోతుంది. అదే ఉత్తముల స్నేహం మొదట్లో తక్కువగా ఉంటుంది, తర్వాత క్రమంగా పెరుగుతుంది. అందుకే స్నేహం ఎప్పుడు ఎలా ఉండాలంటే సూర్యోదయ సమయములో నీడవలే కాకుండా మధ్యాహ్న సమయపు నీడవలే ఉండాలి అని శాస్త్రం. అంటే సూర్యోదయ సమయంలో నీడ చూసారా బాగా పెద్దదిగా పడుతుంది మంది, క్రమంగా నీడ తగ్గిపోతుంది. మహాత్ముల స్నేహం అలా కాకుండా మధ్యాహ్నం పూట ఎండ మన నెత్తి మీద పడ్డప్పుడు నిలువుగా ఉంటుంది కనుక కొద్దిగా ఉంటుంది నీడ, క్రమంగా సాయంకాలం అయ్యేసరికి నీడ పెద్దదవుతుంది. అలాగే ఉత్తముల స్నేహం ముందు కొంచెం ఉండి అలా క్రమంగా బలపడి పెద్దదైపోతుంది. అందువల్ల ఏంటంటే ఛాయ మధ్యాహ్న ఛాయ వలె లేదా ప్రాతసంధ్యా ఛాయ వలె మన స్నేహములు రెండింటినీ ఎలా ఉండాలో చూసుకోండి అని చెప్పారు. వీళ్ళు మహానుభావులు కనుక మొదట్లో కొద్దిగా మొదలైంది స్నేహం, వీళ్ళు పండితులే ఆయన పండితుడే అవడం వల్ల క్రమంగా ఛాయ పెరిగినట్టుగా మధ్యాహ్నపు నీడ సాయంత్రం అయ్యేసరికల్లా బాగా పెరిగినట్టుగా అద్భుతంగా వాళ్ళ స్నేహం పెరిగింది. ఇంక ఎలా ఉండేది తెలిసినా మీకు ఋతధ్వజుడు గాని ఈ నాగరాజు కొడుకులు అశ్వతరుడు కొడుకులు గాని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా ఉండేవారు. ఒకరోజున అశ్వతరుడికి అనుమానం వచ్చింది, ఒరే ఈ మధ్య కాలంలో ఒక సంవత్సర కాలం నుంచి చూస్తున్నాను మీరు అనుదినము పాతాళ లోకం నుంచి భూలోకానికి వెళ్ళిపోతున్నారు, వెళ్ళి ఏం చేస్తున్నారు అడిగితే నాన్న నిజం చెబుతున్నాం మేము భూలోకంలో సరస్వతీదేవికి మారు రూపమైన ఒక కుర్రవాణ్ణి చూచాం, ఆయన పేరు ఋతధ్వజుడు, ఆ శత్రుజిత్ అనే రాజుగారి కొడుకు, చాలా గొప్పవాడు అని చెప్పారు. మీరు అంత ప్రత్యేకంగా రాజు కొడుకుతో స్నేహం ఎందుకు చేస్తున్నారని అడిగితే ఏం చెప్పమంటావు, మాకు సరస్వతి అంటే ఇష్టం, అతడు సరస్వతికి మారురూపం, సంగీతం సాహిత్యం వ్యాకరణం చతుషష్ఠి కళలు యుద్ధ కళలు ఇవన్నీ ఒక ఎత్తు, ప్రజాపాలనా దక్షత. ఆ రాజు పరిపాలనలో ఏ ప్రజలు ఒక్కనాడు కూడా దుఃఖం పొందలేదు. నకశ్చిత్ వృద్ధః బాలానాం ప్రేతకార్యాణి కుర్వతి. వాళ్ళ పరిపాలన ఎలా ఉందో చూస్తున్నారు కదా వీరు. మనల్ని పరిపాలించేవాడు సక్రమంగా ఉంటే చంటి పిల్లలు చచ్చిపోయి పెద్దవాళ్ళు పిల్లలకి పిండ ప్రదానం చేయవలసిన కర్మ ఉండదు. అంటే తండ్రి కొడుక్కి పిండ ప్రదానం చేయటం మహాపాపం. ఎప్పుడు రాముడి పరిపాలనలో చంటి పిల్లలకి అంటే కన్న బిడ్డలకి తల్లిదండ్రులు పిండ ప్రదానము చెయ్యలేదు, అనగా అందరూ ముసలివాళ్ళు అయ్యాక చచ్చిపోయారు తప్ప యువకులుగా చచ్చిపోలేదు, అకాల మరణములు లేవు అని అంతరార్థం. కానీ ఇప్పుడు కలియుగంలో ఏం జరుగుతుంది, తండ్రి బతికుండగా కొడుకు చచ్చిపోతే ఆ కొడుక్కి పిండం పెట్టలేక తండ్రి అంత ఏడుస్తున్నాడు, దీనికి గల కారణం మన పాలకుల పాపములు అన్నారు. పాలకుడు సక్రమంగా ఉంటే ఇలాంటి బాల్య మరణములు ఉండవు. రామరాజ్యంలో కానీ ఈ ఋతధ్వజుడి పరిపాలనలో కానీ కార్తవీర్యార్జునుడి పరిపాలనలో కానీ ధర్మరాజు పరిపాలనలో కానీ ఒక్కనాడు కూడా చిన్నపిల్లలు చచ్చిపోలేదు, వాళ్ళకి తల్లిదండ్రులు పిండం పెట్టవలసిన కర్మ లేదు, శ్రాద్ధం పెట్టవలసిన కర్మ లేదని చెప్పారు రామాయణంలో. నకశ్చిత్ వృద్ధః బాలానాం ప్రేతకార్యాణి కుర్వతి. ఒక్కచోట కూడా ముసలివాడు చంటివాడికి చిన్నపిల్లలకి ప్రేతకార్యములు చెయ్యలేదు అన్నారు. అంటే ఋతధ్వజుడు అంత బాగా పరిపాలించాడు అనమాట. అంత పరిపాలనకు మెచ్చుకుని పెడుతున్నాం అనగానే రాజుగారు ఆ అశ్వతరుడు అనే నాగరాజు చాలా ఆనందపడిపోయి, నాయన భూలోకంలో ఉన్న ఒక మానవుడి గురించి మీరంత పొగుడుతున్నారంటే వాడు చాలా గొప్పవాడని అర్థమైంది. ఏ తండ్రి అదృష్టవంతుడో తెలుసా, తన కొడుకుని అందరూ పొగుడుతూ ఉంటే ఆ తండ్రి అదృష్టవంతుడట. మీరు గుర్తుపెట్టుకోండి నేను చెప్పిన మాట కాదు, దత్తాత్రేయ చరిత్రలో మార్కండేయ పురాణంలో ఈ కథ ఉంటుంది. మార్కండేయ పురాణం అంటే రెండో పురాణం ఇది, మత్స్య మార్కండేయ పురాణాల్లో మత్స్య పురాణం మొదటిది, మార్కండేయ పురాణం రెండోది. అందులో అంటాడు తండ్రి ఎదురుగుండా పిల్లల్ని పొగిడితే ఆ తండ్రి వంటి పుణ్యాత్ముడు మరొకడు లేడు. ఆహా ఫలానా పిల్ల ఫలానా పిల్లవాడు ఎంత మంచివాళ్ళు, వాళ్ళు ఎంత విద్యావంతులు, అటువంటి వాళ్ళని కన్నవాడు ఎంత అదృష్టవంతుడు అని ఎవరన్నా పొగిడితే ఆ తండ్రికి చచ్చాక నరకానికి వెళ్ళవలసిన అవసరం ఉండదు అన్నారు. అంటే ఇప్పుడు మీలో చాలా మందికి అనుమానం రావచ్చు, ఏమండో మేమందరం రేపు పొద్దున శరీరం విడిచిపెట్టాక మా గత ఏమిటని, మీ పిల్లలు మాలాంటి వాళ్ళ చేత ప్రశంసలు పొందేలాగా తయారు చేయండి. మళ్ళీ ఇంకో అనుమానం, మాకు 70 ఏళ్ళు వచ్చాక ఇంక పిల్లలు తయారు చేయటం ఏమిటని. అందుకే పక్క వాళ్ళ పిల్లలు బాగుంటే కూడా సంతోషిస్తే కూడా ఇదే పుణ్యం అన్నారు. మనకి డబ్బు లేకపోయినా పక్కవాడికి ఉందని ఆనందించండి. ఆహా ఫలానా పాప ఎంత అదృష్టం, ఇందాక చెప్పే కదా ఒక పాప పాడిందే బిందు, అసలు నిజంగా ఎన్నిసార్లు మళ్ళీ వద్దనుకున్నా ఆ కంఠమే చెవుల్లో మోగుతుంది అనమాట. అది కంఠం అంటే మనం ఆ పాపని ప్రశంసించామంటే సగం పుణ్యం మనకు కూడా వస్తుంది. మన పిల్లల కంటే కూడా బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా గొప్ప కచేరీ చేస్తే, లేకపోతే వాళ్ళు బాగా నృత్యం చేస్తే, వాళ్ళు బాగా ఉపన్యాసం చెబితే మనం సంతోషిస్తే, అప్పుడు కూడా మనం నరకానికి వెళ్ళమట. అంటే రెండు మాటలు గుర్తుపెట్టుకోండి, మన పిల్లలు ఇతరుల చేత ప్రశంసలు అందుకున్నా మన పాపాలు తొలగుతాయి. ఒకవేళ ఇతరుల పిల్లల్ని ఎవరైనా ప్రశంసిస్తూ ఉంటే మనం ఆనందిస్తే కూడా మన పాపాలు తొలగుతాయి. ఈ రెండు చాలా గొప్పవి. పుత్రః సధన్యః, ఇది మాట సంస్కృతంలో శ్లోకంలో వేదవ్యాసుడు రాశాడు. పుత్రః సధన్యః, పుత్రుడంటే వాడు, వాడు ధన్యుడు. ఎవడు అంటే ఇతరుల చేత పరోక్షంగా పొగడబడేవాడు. అలా పరోక్షంగా పొగుడుతున్న పుత్రుడి కన్నా తండ్రి ఉన్నాడే, వాడికి యావత్ జీవితము కూడా భూలోకంలో కీర్తి ఉంటుంది. శరీరం విడిచిపెట్టాక శాశ్వత బ్రహ్మలోక నివాసం ఉంటుంది. బ్రహ్మగారు చెప్పాట, నాయన భూలోకంలో మీ అబ్బాయిని ఇతరులు పొగుడుతున్నారా? పొగుడుతున్నారండి. అయితే నువ్వు నా లోకంలోకి రా అంటాట. మీ అబ్బాయిని ఎవరు పొగట్టం లేదా? అయితే నువ్వు నా లోకానికి రావద్దు అంటాడు బ్రహ్మ. మీరు శత్రుజిత్తు అనే రాజు కొడుకుని వృత్రధ్వజుణ్ణి తెగ పొగుడుతున్నారు, కాబట్టి శత్రుజిత్తు భవిష్యత్తులో బ్రహ్మలోకంలో శాశ్వతంగా ఉంటాడు. సరే, అయ్యింది ఏదో అయ్యింది, మీరు చాలా ఆనందిస్తున్నారు ఆ కుర్రాడు గురించి. ఆ కుర్రాడికి ఏదన్నా కానుక కావాలేమో ఇవ్వండి అన్నాడే. అంటే వాళ్ళు అన్నారు, ఆయనకి కానుక ఇవ్వలేమండి, ఆయన అందగత్తె అని ఒక భార్య ఉంది, ఆ భార్య చిన్నప్పుడే చచ్చిపోయింది, పెళ్ళైన కొత్తల్లో ఆయనకి డబ్బిచ్చి సంతోష పెట్టలేము. విద్యలు నేర్పుదామంటే విద్యలు మాకే నేర్పగలడు, ఇంక ఏ రకంగానూ ఆయన్ని సంతృప్తి పరచడానికి మా దగ్గర సంపదలు లేవు, ఒక్కే ఒక్కటి ఇస్తే ఆయన సంతోషిస్తాడు, ఎందుకంటే ఆ సంపద ఆయన దగ్గర లేదు గనక అనగానే రాజుగారు ఏమిటని అడిగాడు. ఈ ఋతధ్వజుడికి పెళ్ళయ్యింది 21వ ఏట. పెళ్ళైన 6 నెలలకి ఒక కారణం చేత అతని భార్య చచ్చిపోయింది. నేను క్లుప్తంగా చెప్తాను, ఇంత పెద్దగా చెప్పలేం గనక, ఉన్న సమయం తక్కువ గనక. పెళ్ళైన 6 నెలలకి భార్య చచ్చిపోయింది. ఆ చచ్చిపోయిన భార్య అంటే అతనికి చాలా ప్రాణం, ప్రేమ ప్రాణము రెండు కూడా. నా భార్య మళ్ళీ బ్రతికొస్తే తప్ప నేను రెండో పెళ్లి చేసుకోను, నేను ఏకపత్ని వ్రతుణ్ణి అని అప్పటి నుంచి ఆయన బ్రహ్మచర్య దీక్షతో ఉన్నాడు. అతని భార్య చచ్చిపోయి 5 ఏళ్ళు అయ్యింది. 5 ఏళ్ల క్రితం చచ్చిపోయిన అతని భార్యని ఈ సృష్టిలో ఎవరూ బ్రతికించివ్వలేదు. అతనికి అతని భార్యని బ్రతికించివ్వడం అనే ఒక్క వరం తప్ప మనం ఇవ్వగలిగింది లేదు నాన్న, అది మనం చేయలేము. కాబట్టి అతనికి కానుకలు ఇస్తామని ఆనంద పెట్టడం కంటే మాట్లాడుకూరుకోవడం మంచిది అన్నారు పిల్లలు. అప్పుడు ఆయన అన్నాడు, చచ్చిపోయిన వాళ్ళని బతికించడం కష్టమని ముందే ఎందుకు అనుకోవాలి? ఎప్పుడైనా యత్నే కృతే యది న సిద్ధ్యతి కోత్ర దోష, మనం ప్రయత్నం చెయ్యాలి. ప్రయత్నం చేస్తే విజయం పొందలేకపోతే మన తప్పు లేదు. అసలు ప్రయత్నమే చేయకుండా నువ్వు ఏ ప్రయత్నము చెయ్యవు. చెయ్యకుండా ఇంట్లో కూర్చుని నేనెక్కడ చేస్తాను నేనెక్కడ చేస్తానంటే భగవంతుడు సంతోషించడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనం కష్టపడితే పైకి వస్తాం. నేను ఈ పని చెయ్యలేనని ముందే నిర్ణయించుకోకూడదు. ఇక్కడ మారన గారు మార్కండేయ పురాణంలో గొప్ప పద్యం చెప్పాడండి, అరుగకుండెనేని గరుడుడై నన్ను ఒక్క అడుగు కూడ ముందు కరుగలేడు, కడగి చీమయైన హిమాలయ పర్యంతమేగు. గరుత్మంతుడు చాలా వేగంగా వెడతాడు. నేను చాలా వేగంగా ఎగరగలను కదా అని గరుత్మంతుడు ఇక్కడ కూర్చుని కదలకుండా ఉంటే ఒక్క అడుగు ముందుకు వెళ్ళలేడు, అక్కడే ఉంటాడు. అంటే ఎంత వేగం ఉన్నదన్నది కాదు, ఎంత ఎగరడం మొదలు పెట్టాడన్నది ముఖ్యం. చీమ కూడా నడవడం మొదలు పెడితే హిమాలయం దాకా వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రయత్నం చేస్తే చీమైనా ప్రయాణం చేసి వెళ్ళగలదు. ప్రయాణం చేయగలిగే శక్తి ఉందనుకుని కదలకుండా ఎక్కడే కూర్చుంటే ఏ వ్యక్తి ముందుకు కదలలేడు. కాబట్టి అన్నిటికంటే యత్నము గొప్పది, నీ ప్రయత్నము నువ్వు చెయ్యి. మీకు కావలసింది ఋతధ్వజ కుమారుడి భార్యని అతనికి బ్రతికించివ్వడం, అంతే కదా. చూద్దాం, నా ప్రయత్నం చేస్తాను అని వెంటనే అప్పటికప్పుడు ఆయన హిమాలయ పర్వతానికి వెళ్ళాడు. అతనికి ఒక తమ్ముడు ఉన్నాడు, అతని పేరు కంబళుడు. ఇద్దరిని కలిసి వాళ్ళ నాన్నగారు స్వయంగా హిమాలయ పర్వతాల్లో దిగబెట్టాడు. అక్కడ వాళ్ళు సరస్వతీదేవిని ధ్యానం చేశారు. సరస్వతీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన బీజాక్షరం ఐం. శ్రీకృష్ణ పరమాత్మ బ్రహ్మవైవర్త పురాణంలో ఈ ఐం అనే బీజము జపిస్తే నా కోడలు వాళ్ళని అనుగ్రహిస్తుంది అని చెప్పాడు. నేను చెప్తున్నది బ్రహ్మవైవర్త పురాణంలో మాట. బ్రహ్మవైవర్త పురాణంలో స్వయంగా శ్రీకృష్ణుడు చెప్పాడు, సరస్వతీదేవి కటాక్షం పొందడానికి అమ్మవారి బీజాక్షరాన్ని జపం చెయ్యండి, ఆ బీజము అయీం. అలాగని ఇలా నేను మైకులో చెప్పానని అనకండి. గురూపదేశం ఉదయం పూట గురువు దగ్గరికి వెళ్ళి భక్తితో నమస్కరించి ఆయన ముఖత బీజము విని జపం చెయ్యాలి. ఎక్కడ పడితే అక్కడ మైకుల్లో వినేసి పుస్తకాల్లో చూసి జపం చేయకూడదు. పుస్తకాల్లో చదువుకుని అర్థం చేసుకోవాలి. ఉపదేశము పొందకపోతే విద్య రాణించదు. ఉపదేశం అంటే ఏమిటి? ఉపదేశ ఆద్యోచ్చారణం అని. ఉపదేశం అనగా మొదటి ఉచ్చారణ. ఉదాహరణకి ఇప్పుడు నేను మీతోటి అయీం అనండి అన్నాను. ఇప్పుడు నేను ఉచ్చరించానే నా మొదటి ఉచ్చారణ, దానికి ఉపదేశము అని పేరు. అయీం అని నేను ముందు ఉచ్చరించాను, నా దగ్గర విని మీరు ఉచ్చరిస్తే అప్పుడు ఉపదేశం పొందినట్టు అవుతుంది అనమాట. అది ఉపదేశము అంటే. ఉపదేశ ఆద్యోచ్చారణం, ఇది పాణినీయ వ్యాకరణంలో ఉన్న సూత్రం. అందువల్ల ఉపదేశము పొందని విద్య ఉండదు గనక శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశం పొంది అయీం అనే బీజమును భక్తితో జపిస్తే సరస్వతీ కటాక్షం వస్తుందని చెప్పాడు. వీళ్ళిద్దరూ, వీళ్ళకి తండ్రి ఎవరు? కశ్యప ప్రజాపతి. ఆయన ద్వారా ఈ మంత్రాన్ని పొందారు. పొంది హిమాలయ పర్వతాల్లో 500,000 పర్యాయం జపం చేశారు ఈ బీజాన్ని. అప్పుడు అమ్మవారు సరస్వతి తెల్లని రూపంతో ప్రత్యక్షమైంది. ఆపాద మస్తకం తెలుపు ఎంత తెల్లగా ఉంటుందో మనం ఇప్పటికి 2 రోజులుగా చెప్పుకొస్తున్నాం తల్లి గురించి. ఆవిడ తెల్లని రూపం, తెల్లని కళ్ళు, తెల్లని వస్త్రం, తెల్ల తామర పువ్వు మీద కూర్చుని, తెల్లని స్ఫటికమాల చేత ధరించి, తెల్లని దంతపంక్తి, పళ్ళు కూడా తెల్లగానే ఉంటాయి ఆవిడికి. చిరునవ్వు నవ్వుతూ ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోండి నాయన అంది. అక్కడ ఒక గొప్ప స్తోత్రం రాశాడు. ఆ స్తోత్రం అపూర్వమైన స్తోత్రం. నాకు ఆ స్తోత్రం అంటే ఎందుకు అంత గౌరవమో తెలుసా? పూర్వకాలంలో సంస్కృత పండితులని పిలువబడిన ప్రతి వ్యక్తి ఈ స్తోత్రం చదివిన వాడే. భగవద్ రామానుజాచార్యుల వారు, కులశేఖర్ ఆళ్వార్ల వారు, అంతఃపురం కాళిదాస మహాకవి, ఆది శంకరాచార్యులు వారు అందరూ కూడా ఈ శ్లోకాన్ని జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు జపం చేసిన వారే మహానుభావులే. ఇంకా వాల్మీకి మహర్షి దీనిని జపం చేసినట్లుగా స్వయంగా బ్రహ్మవైవర్త పురాణంలోని సరస్వతి ఉపాఖ్యానంలోను, దేవీ భాగవతం నవమస్కంధంలోనూ ఉంది. వాల్మీకి జపం చేశాడు, వ్యాసుడు జపం చేశాడు, యాజ్ఞవల్క్యుడు జపం చేశాడు, ఇంకా వాళ్ళు వీళ్ళని లేదు. చివరికి సూర్య భగవానుడు కూడా కశ్యప ప్రజాపతికి అదితికి కొడుకుగా పుట్టడానికి ముందు దీన్ని జపం చేశాడు. అంత గొప్ప స్తోత్రం అది. ఆ స్తోత్రంలో మొదటి శ్లోకం ఇప్పుడు నేను చెబుతాను, మీరందరూ కూడా శ్రద్ధగానండి. జగద్ధాత్రీం అహం దేవీం ఆరిరాధయుషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం. ధాత్రీ అంటే తల్లి అనర్థం. అమ్మ సరస్వతి ఉట్టి తల్లి కాదట. జగద్ధాత్రి అంటే లోకములన్నిటికీ తల్లి. వారికి వీరికి అనే తేడా లేకుండా ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణికి ఆవిడ తల్లి. ఆ బ్రహ్మకీట జనని, చిన్న పురుగు మొదలుకొని బ్రహ్మదేవుడి వరకు అందరికీ ఆవిడే తల్లి. అదేమిటంటే బ్రహ్మగారికి పత్ని కదా అని అడగచ్చు ఎవరైనా సరే, భార్య భర్తకి ఒక్కొక్కప్పుడు తల్లి గుర్తుపెట్టుకోండి. అందుకే భోజ్యేషు మాత, అన్నం పెట్టేటప్పుడు తల్లితో సమానం భార్య అని చెప్పారు. స్వయంగా బ్రహ్మదేవుడు సృష్టి ఆరంభకాలంలో సరస్వతీదేవిని పూజించినట్లుగా విష్ణు పురాణము, నారద పురాణము, బ్రహ్మ పురాణము, భాగవతం చెబుతోంది కదా. భాగవతంలో కూడా సృష్టి ఆరంభకాలంలో సరస్వతీదేవిని స్వయంగా అంతటి మహానుభావుడు బ్రహ్మ కూడా ఆరాధించాడు. అందువల్ల వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా ఈ చరాచర జగత్తులో ఉన్న ప్రతి ప్రాణికి తల్లి ఆవిడ గనక జగత్ ధాత్రి జగద్ధాత్రి, అందరికీ తల్లి ఆవిడ. అటువంటి దేవీం, దేవి అనే శబ్దమునకు అధికారిణి, శుభస్వరూపిణి. ఒక ఆవిడ చూడగానే మనకి ఆవిడ రూపం ఆహ్లాదం కలిగించిందంటే, గౌరవం కలిగించిందంటే ఆవిడని దేవి అంటారు, గుర్తుపెట్టుకోండి. అంటే మీకు ఆ రూపాన్ని చూడగానే పవిత్రత కనపడింది, నమస్కారం చెయ్యాలనిపించింది. ఏ వ్యక్తిని చూసినప్పుడు నమస్కారం చెయ్యాలనిపిస్తోందో ఆ వ్యక్తి రూపాన్ని దేవీ రూపము అంటాం. మగవాడైతే దేవరూపము అంటాం. అంటే దేవతా శబ్దానికి అసలు అర్థం అదనమాట, భక్తితో నమస్కారం చెయ్యాలనే పవిత్ర భావన కలిగించే రూపము. అమ్మవారు సరస్వతిని చూడగానే ప్రతి వ్యక్తికి భక్తితో నమస్కారం చెయ్యాలనే కోరిక లేకుండా ఉంటుందా? నిజంగా తల్లిని చూడాలి కానీ చూస్తే శరీరం అంతా పులకించిపోతుంది. ఆనందంతో పరవళ్ళు దుక్కుతాం. ఎన్నో పర్యాయాల తల్లిని నేను చూసి అలా పులకించాను కాబట్టి చెప్తాను అనమాట. ఇప్పుడు కూడా ఈ శ్లోకం చెబుతుంటే మళ్ళీ నా శరీరం గగురు పొడుస్తోంది. అమ్మ సరస్వతిని తలుచుకుంటే ఆనందంతో మనస్సు ఉప్పొంగిపోతుంది. అందుకని ఆవిడ దేవి అన్నారు. అన్ని లోకాలకి తల్లి, పవిత్ర స్వరూపిణి అయిన దేవిని, అమ్మని అహం నేను ఆదిరాధయిషు ఆరాధిస్తున్నాను. ఎందుకు ఆరాధించడం అంటే బ్రహ్మంతటి వాడికి కూడా మూల కారణమై సృష్టి చేయడానికి కావలసిన తెలివితేటలు ఇచ్చిన తల్లివి నువ్వు. ఇప్పుడు నిన్ను నేను ధ్యానిస్తే నేను ఎప్పుడు ఏ పని ఎలా సక్రమంగా చెయ్యాలో అలా చేయిస్తావు కనుక నీకు నమస్కరిస్తున్నాను అనగా అంతరార్థం సరస్వతీదేవి కటాక్షం ఉంటే మన పని మనం సక్రమంగా చేయగలుగుతాం. మన పనికి ఏ ఆటంకం ఉండదు. ఈ చరాచర జగత్తంతా ఏకమైనప్పటికీ సరస్వతీ కటాక్షం ఉన్నవాడిని ఏమీ చేయలేదని అంతరార్థం అనమాట. అమ్మా సరస్వతి, నేను నిన్ను భక్తితో పట్టుకుంటున్నాను, పూజిస్తున్నాను. నా జీవితంలో ఎప్పుడు ఏ పని చేసినా నాకు ఇబ్బంది లేకుండా, నాకు టాకా లేకుండా చెయ్యి. ఎందుకంటే నీ పేరే శుభాం, శుభస్వరూపిణివి. సరస్వతి ఉన్న చోట ఎప్పుడు శుభములే ఉంటాయి, అశుభములు ఉండవు. అటువంటి నీకు భక్తితో నమస్కారం చేస్తున్నాం అని వీళ్ళు ప్రారంభించి 24 శ్లోకములతో అమ్మ సరస్వతిని స్తోత్రం చేశారు. దీనికి సరస్వతి స్తోత్రం అని, జ్ఞాన సరస్వతి స్తోత్రం అని, శాశ్వత అమర్త్య స్తోత్రం అని పేరు. అనగా ఈ స్తోత్రాన్ని రోజు 3 చదివేటటువంటి వాడికి పునర్జన్మం ఉండదు, అనగా మరణించవలసిన కర్మయోగం ఉండదు, అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాడు. అంత గొప్ప స్తోత్రం. ఈ స్తోత్రానికి అమ్మవారు మెచ్చుకుని ఏం కవలో కోరుకోండి. అమ్మ, మా దగ్గర ఋతధ్వజుడని ఒక కుర్రాడు ఉన్నాడు. వాళ్ళ ఆవిడ చచ్చిపోయింది 5 క్రితం. ఆవిడ్ని బ్రతికించడం కోసం మేము ఇంత కష్టపడ్డాం. ఆవిడ్ని బ్రతికించాలంటే ఏం చెయ్యాలి? మా పిల్లలు ఇద్దరున్నారు. వాళ్ళిద్దరూ ఋతధ్వజుడనే రాజకుమారుడితో స్నేహం చేశారు. ఆ రాజకుమారుడికి ఏదైనా కానుక ఇవ్వాలని మా పిల్లల కోరిక. కానుక ఇద్దాము అంటే ఆ కుర్రాడికి అవసరమైన వస్తువులేవి మా దగ్గర లేవు. ఉన్న వస్తువుల చచ్చిపోయిన అతని భార్య, చచ్చిపోయిన ఆవిడ బ్రతికించే శక్తి మాకు లేదు కనుక నిన్ను ప్రార్థించామంటే, అప్పుడు ఆవిడంది, నేను విష్ణువు కలిపి ఒకప్పుడు మృత్యుంజయుడనే కీర్తి శివుడికి ఇచ్చాం, కాబట్టి ఈశ్వరుడు అనుగ్రహం లేకుండా చచ్చిన వాడిని బ్రతికించకూడదు, ఆయన దగ్గరికి వెళ్ళి అడగండి అంది. అమ్మ, మేము నిన్ను అందుకే స్తోత్రం చేసాం. సరస్వతి కటాక్షం ఉంటే ఎవరైనా లొంగుతారు. ఈశ్వరుణ్ణి మేము ప్రసన్నం చేసుకుని చచ్చిపోయిన మదాలసని బ్రతికించాలంటే ఏం చెయ్యాలి అనగా, సంగీతం వల్ల మాత్రమే శివుడు లొంగుతాడు. నేను మీకు సంగీత విద్య ఇస్తాను, అద్భుతమైన సంగీతం. మీరు రకరకాల రాగాలన్నీ ఒడిసి పట్టగలుగుతారు ఆ విద్య వల్ల. ఈ సంగీతంతో శివుణ్ణి మెప్పిస్తే ఆవిడ బతుకుతుంది అన్నది సరస్వతి. ఏమన్నారు వాళ్ళు? అప్పుడు సరస్వతీదేవి తన వెనక ఉన్న 2 ఒక చేతిలో అక్షమాల పట్టుకుంటుంది, అంటే జపమాల. ఈ స్ఫటికమాలకి అక్షమాల అని పేరు. తెల్లని స్ఫటికములతో ఉన్న ఒక దండ సరస్వతి చేతిలో ఉంటుంది. ఆ మాలతో ఉన్న చెయ్యెత్తి ఆ 2 ఎత్తి మీద ఇలా అన్నది. అనగానే వాళ్ళకి సంపూర్ణంగా సంగీత విద్య వచ్చేసింది. ఆ సంగీత విద్యతో వెంటనే వాళ్ళు కైలాసానికి వెళ్ళి ఈశ్వరుణ్ణి మెప్పించారు. శివుడు కరిగిపోయి ఏం కావాలో కోరుకోండి అంటే మదాలసని బతికించమన్నారు. అప్పుడు మదాలస బతికింది. బతికిన అమ్మాయిని ఋతధ్వజుడికి ఇచ్చాడు. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయి చచ్చిపోయిన వాళ్ళని అందులో 5 క్రితం చచ్చిపోయి తగలబెట్టబడి అక్కడికి అస్థికులు కూడా కంగారు కలిపేశాం, ఆవిడ్ని మీరు ఎలా బతికించి తెచ్చారంటే ఇది కేవలం సరస్వతి కటాక్షం వల్ల సాధించాను అన్నాడు అశ్వతరుడు. అబ్బా ఎంత గొప్పదనమాట సరస్వతి కటాక్షం అంటే అని అప్పుడు వాళ్ళు గ్రహించి ఈ సరస్వతి బీజాలని, సరస్వతి స్తోత్రాన్ని లోకమంతా వ్యాపింపజేయడానికి కంకణం కట్టుకున్నాడు. ఆయన అదృష్టవశాత్తు ఆయన రాజ్యంలో గాలరుడనే ఋషి, మరికొంతమంది మహానుభావులైనటువంటి బ్రాహ్మణోత్తములు ఉన్నారు. వీరి ద్వారా అప్పట్లో వ్యాపింపజేయించాడు. ఎప్పుడో కొరత యుగంలో ఈ స్తోత్రాన్ని లోకమంతా వ్యాపింపజేయించాడు. అంత గొప్ప స్తోత్రంతో రేపు పొద్దున మనం అర్చన చేయిస్తున్నాం అనమాట, మీకు అర్థమైందా? అందులో ప్రధాన స్తోత్రం శ్రీకృష్ణ పరమాత్మ చేత రచింపబడిన పరమ పవిత్రమైన సరస్వతీ కవచం. ఆదౌ సరస్వతీ పూజ శ్రీకృష్ణేన వినిర్మిత అని రోజు చెబుతున్నారుగా. అసలు ఇవాళ మనం చేస్తున్న సరస్వతీ పూజ మొట్టమొదట శ్రీకృష్ణ పరమాత్మ చేత నిర్మింపబడింది. ఈ స్తోత్రము 500,000 జపం చేశాడు వాల్మీకి, రామాయణం రాశాడు. 500,000 జపం చేశాడు వ్యాసుడు, మహాభారతం రాశాడు. దీనినే మహానుభావులైన వాళ్ళందరూ పరాశరుడు గాని ఇంకోళ్ళు గాని అందరూ రాశారు. పరాశరుడు హనుమంతుడి చరిత్రని చాలా బాగా రాశాడు. మనకు అదృష్టవశాత్తు ఒక విషయం మీకు చెప్పాలి, April 29 నుంచి 40 రోజుల పాటు గుంటూరులో శృంగేరి శారదాపీఠం పోలిశెట్టి హరిప్రసాద్ గారి గుడి, అది చాలా పెద్ద గుడి మీకు తెలుసున్నది, ఆ గుళ్ళో 40 రోజుల పాటు ఈ పరాశర సంహితలో ఉన్న మొత్తం హనుమల్లేవులన్నీ రోజు 2.5 గంటల చొప్పున చెప్పబోతున్నాను. ఇది ఒక పెద్ద రికార్డు. మొత్తం యావత్ హనుమత్ చరిత్ర, సంపూర్ణ హనుమత్ చరిత్ర 40 రోజులు రోజు 3 గంటల చొప్పున. మీలో ఎవరైనా వినడానికి వస్తే ఆయన అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తారు, సామూహికంగా పడుకోవడానికి ఆలు కూడా చూపిస్తారు. మీరు తప్పక వినండి. మళ్ళీ అటువంటి లీలలు అసలు నభూతో నభవిష్యత్ అనమాట. ఎంత బాగా రాశాడేంటి పరాశరుడు, వేదవ్యాసుని తండ్రి వ్యాసుని పిలిచి, నాయన కుమార 18 పురాణాలు నువ్వే రాసావు, మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మ వైవర్త వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మలింగ గరుడ కూర్మస్కాంద పురాణములనే 18 పురాణాలు రాసావు, 18 ఉప పురాణాలు రాసావు, వేదాలు విభజించావు, అన్ని నువ్వే రాసుకపోతే మీ నాన్నగారిగా నా కర్తవ్యం ఏమిటి, హనుమంతుడి చరిత్ర మాత్రం నేనే రాస్తాను, నాకు అవకాశం ఇవ్వమంటే అలాగే నాన్నగారు అన్నాడు. అప్పుడు ఆయన సరస్వతీదేవిని ప్రార్థించి హనుమంతుని చరిత్రని తన పేరు మీదుగా పరాశర సంహిత అనే పేరుతో రాశాడు. మహామధురంగా ఉంటాయి అందులో లీలలు. గార్దభనేశ్వరుడి కథ, హనుమంతుడికి పంచముఖాలు ఎలా వచ్చాయి, 7 ముఖాలు ఎలా వచ్చాయి, ఇటువంటి అపూర్వ కథలు ఉంటాయి. వీటితో పాటుగా సుందరకాండ, సరే సరే, రామాయణంలో కిష్కింధాకాండ మొదలుకొని అంతవరకు హనుమంతుడు ఎక్కడ కనబడ్డు రామాయణంలో, రామాయణంలో హనుమంతుడు డైరెక్ట్ గా ఎంటర్ అవడమే కిష్కింధాకాండలో మనకి దొరుకుతాడు. అక్కడి నుంచి ఇంక చివరిదాకా ఉంటాడు ఆయన. ఆ లీలలు ఇవన్నీ కలిపి రేపు 40 రోజులు కూడా చెప్పబోతున్నాం. ఈ అన్ని లీలలు కూడా పరాశరుల వారు అనుభవించి చెప్పాడు. ఆయన చెప్పాడు, ఒక పురాణం రాయాలంటే సరస్వతీ కటాక్షం ఉండాలి, సరస్వతీ కటాక్షం లేకపోతే పురాణం రాయలేము అని. రాసిన పుస్తకాలను ఆనాడు ఎవరు వాళ్ళు డబ్బులు కమ్ముకోలేదు తెలిసినా మీకు, పుస్తకం అంకితం ఇస్తే లక్షలు కోట్లు ఇచ్చేవారు మహారాజులు. ఒక్క పుస్తకం అంటే అంత విలువ ఆ రోజుల్లో, ఎందుకంటే 7 సంతానాల్లో పుస్తకం ఒక సంతానం. సంతానాలు అంటే ఒక్క సంతానం అనుకోకండి మీరు, కన్న బిడ్డలు అది ప్రథమ సంతానం. ఇవి కాకుండా ఇంకా 6 ఉన్నాయి, అందుకే సంతానం అంటే 7 సప్త సంతానములు అంటారు. అందులో మొదటిది ఏమిటి, కన్నబిడ్డ. కన్నబిడ్డ ఎలాగో మన పిల్లాడే. రెండవది, ఎవరైనా ఒక పుస్తకం కావ్యం రాస్తే దాన్ని అంకితం పొందితే అది 2వ సంతానం. మూడవది, చెరువు తవ్విస్తే ఆ చెరువు కూడా మనకు 3వ సంతానం. గుడి కట్టించి ప్రతిష్ఠిస్తే అది 4వ సంతానం. ఈ సంతానాల్లో అన్నిటిల్లోకి కూడా కావ్యం చాలా గొప్ప సంతానం అన్నారు. కన్న బిడ్డ కంటే గొప్పది కావ్యం. అందుకే అల్లసాని పెద్దన కృష్ణదేవరాయలతో 7 సంతానములలో ప్రశస్తిగాంచి కిలము కానిది భూమిని సత్కృతి యుతుమ్మే. 7 సంతానములలో నాశనం కాని సంతానం పుస్తకమే. ఎందుకని, పిల్లలు ఎంతకాలం బతుకుతారు, 100 ఏళ్ళు బతకచ్చు, 50 ఏళ్ళు బతకచ్చు, 128 ఏళ్ళు బ్రతకచ్చు, ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు, మనము వెళ్ళిపోతాం, వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి పిల్లలు అనే సంతానం నశించిపోతుంది. చెరువు తవ్వించారనుకుందాం, చెరువు ఎంతకాలం ఉంటుంది ఎవరికి తెలుసు. చెరువులు చెరువులు పూర్తి చేసి స్థలాలు చేయడంలా మన కళ్ళ ముందే కనపడుతున్నాయి చెరువులన్నీ. అంత పూర్వం దాన్ని కోనేరు అనేవారు, ఇప్పుడు కోనేరు లేదు మీరు కూర్చుంటున్నారు. ఎన్నో చోట్ల చెరువులు స్థలాలు అయిపోతున్నాయి, ఏది ఎప్పుడు ఎలా మారిపోతుందో మనకు తెలియదు. కాబట్టి చెరువు నశించిపోతుంది, ఆలయాలు మన కళ్ళ ముందు ఎంత అన్యాయంగా జీర్ణావస్థలో గడిపోతున్నాయి, గుళ్ళల్లోకి వెళ్ళి గోపురాలు పడగొడుతున్నారు, దేవుడి సొమ్ములు ఎత్తుకుపోతున్నారు, ఆఖరికి ఎంత దుర్మార్గత్వం అంటే నందీశ్వరుడి కాలు వెనగొట్టి కడియం కూడా పట్టుకుపోతున్నారు, ఎక్కడ భయం లేకుండా దేవుడి సొమ్ముని అలా దిగమింగుతున్నారు. ఎన్ని పాపాలో తెలిసిన అండిది, దేవుడి సొమ్ము తినడం అంటే భగవంతుడికి సేవ కోసం ఒక పొలము ఒక స్థలము ఇస్తే అటువంటి దానిని ఆ భగవంతుడి సేవకి యావత్కాలం వినియోగించాలి. ఒక్క గజమైనా సరే కలుపుకుంటే ఆ కలుపుకున్నవాడి వంశాలు వంశాలు ఘోర నరకాల పాలి రోగాల పాలి నశించిపోతారు పాపాత్ములు. వాళ్ళ పాపంతో పాటు అసలు ఆలయమే నాశనమైపోతుంది కదా దానివల్ల. అందువల్ల మనం రక్షించవలసిన బాధ్యత మన మీద ఉన్నది తప్పక, మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మీ కళ్ళ ముందు ఆలయాలు పాడైపోతూ ఉంటే దాని సొమ్మును ఎవరైనా పాపాత్ములు కమిటీల పేరుతో తినేస్తూ ఉంటే అడ్డుకొట్టండి అంతే. పళ్ళెల్లో 10 రూపాయలు అచ్చగుడికి వేయనివ్వరు, ఆ 10 రూపాయలు పెట్టుబడి ఏదో బతకాలి కదా పాపం, వాడికి ఇస్తేనేమో లాక్కుంటారా, ఆ పళ్ళెల్లో హుండీలోనే వేయండి అంటారా. అదే అంటే నేను చెప్పేది పాపం మరి పేద ఆలయాల సంగతి, మరీ కొన్ని చోట్ల నియమాలు ఉండవు పక్కన పెట్టండి, మంచి జీతం ఇచ్చి హుండీలోనే వేయాలి, పళ్ళెల్లో వేయకూడదు అన్న ఆలయాల నియమాలు తోలికి మనం వెళ్ళక్కర్లా. కానీ
అర్చకుడికి ఇంత పెసరు ఇవ్వడానికి బాధ, మంచి పూజ చేయించే వాళ్ళు పట్టుకొడతారు, ఈ సొమ్ములన్నీ వీళ్ళు తినేస్తున్నారు. గవర్నమెంట్లు అలాగే ఉన్నాయి, పాలక మండలిలో అలాగే ఉన్నాయి. వీళ్ళెవరూ బాగుపడతారని ఎప్పుడూ చెప్పలేదు. దానివల్ల వచ్చే నష్టం ఎంతో ఎప్పుడో ఒకప్పుడు ప్రత్యేకంగా ఆలయాల మీద ఒక ఉపన్యాసం చెప్పినప్పుడు చెబుతాను, కానీ మొత్తం మీద అది మహాపాపం, దాని జోలికి వెళ్ళకూడదు. కాబట్టి గుడి కూడా శాశ్వతంగా ఉండడం లేదు. అందుకే మూడవ సంతానమైన గుడి కూడా నశించిపోతున్నారు. కన్న కొడుకు, చెరువు, గుడి, దాంతోపాటు పూర్వకాలంలో నలుగురు కూర్చోవడం కోసం ఒక ఉద్యానవనాన్ని నాటేవారు అందరూ ఆ ఉద్యానవనంలో చెట్ల కింద కూర్చుని చల్లగా ఉండడానికి. అది కూడా సంతానమే. అందుకని తోట లేక ఉద్యానవనం ప్రజాశ్రేయస్సు కోసం, అంటే ఇప్పుడు చెప్పాలంటే పబ్లిక్ గార్డెన్స్, అటువంటి తోట కూడా ఒక సంతానమే. అక్కడికి ఎన్నయ్యాయి? కన్నబిడ్డ, చెరువు, ఆలయము, ఉద్యానము. ఇంకా ఐదవ సంతానం ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న కావ్యమును పొందుట. ఇంకా ఆరవ సంతానము యజ్ఞమును చేయుట. యజ్ఞం కూడా కొంతకాలం పోయినా పాడైపోవచ్చు. ఏ విశ్వామిత్రుడు చేస్తున్న యజ్ఞాన్ని మారీచ సుభాగులు లాంటి వాళ్ళు నాశనం చేసేయచ్చు కాక. ఇంకా ఏడవ సంతానము ప్రజాశ్రేయస్సు కోసం ఏర్పాటు చేయబడిన నిధి, అనగా ప్రజలకి ధర్మసత్రాలు కట్టించేవారు పూర్వం గుర్తుందా? ఈ ధర్మసత్రాల్లో అన్నదానం శాశ్వతంగా సాగడానికి ఒక ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టేవారు. దీనికి శాశ్వత నిధి అని పేరు. ఈ నిధి కూడా ఒక గొప్ప సంతానం. ఇది కూడా కైంకర్యం చేసేస్తారు ఎవరో ఒకళ్ళు. అంచేత అన్ని నిధులు, అన్ని సంతానాలు నశించేవే. ఒక్క పుస్తకమే వాల్మీకి రామాయణం, ఇప్పటికైనా ఆ సంతానం నశిస్తోందా? యావత్తు స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి. బ్రహ్మదేవుడు స్వయంగా వరం ఇచ్చాడు వాల్మీకి. నాయన వాల్మీకి మహర్షి, గిరయః కొండలు యావత్తు స్థాస్యంతి ఉన్నంత వరకు, ఈ భూమి మీద కొండలున్నంత వరకు నీ రామాయణం ఉంటుంది. సరితశ్చ మహీతలే భూమి మీద నదులు ప్రవహించినంత కాలం నీ రామాయణం ఉంటుంది. ప్రజల నాలుకల మీద నీ నా రామాయణం నిరంతరం నర్తిస్తుందని వరమిచ్చాడు. కాబట్టి ఎప్పటికీ నాశనం లేనిది ఆ రామాయణ కావ్యం, మహాభారత కావ్యం, పురాణములు. అవే కసలు ఒకసారి అద్భుతమైన గ్రంథం తయారైతే మంచి గ్రంథం. నేను చెప్పేది పనికి మాలన అర్ధరాత్రి అమావాస్య కాకులు కావున్నాయి గొడ్లగోబులు గూయన్నాయని రాసే ఈ డిటెక్టివ్ నవల కాదని చెప్పేది. అవి కావ్యాలు అనరు. ఇటువంటి పవిత్ర కావ్యములు ఎప్పటికీ నశించవు. అందుకని మహానుభావులు ఏం చేసేవారంటే, పూర్వం ఎవరైనా కవులు కావ్యం రాస్తే ఆ కావ్యాన్ని మాకు అంకితం ఇవ్వండి, అది మాకు సంతానం అవుతుంది, ఈ సంతానం వల్ల శాశ్వతంగా మోక్షం పొందుతాం అనేవారు. అప్పట్లో ఎంతో మంది అడిగిన పరాశరుడు తన కావ్యం అంకితం ఇవ్వలేదు, వ్యాసుడు అంకితం ఇవ్వలేదు, భగవంతుడికి విష్ణువుకే ఇచ్చాడు, వాల్మీకి మహర్షి రామాయణాన్ని రాముడికి తప్ప ఎవరికి ఇవ్వను పొమ్మన్నాడు. ఇంచుమించుగా ఆనాటి కవులు ఎవరు ఇవ్వలేదు. ఒక్క ఆయన్ని మాత్రం ఏడిపించేశారండి, పోతన గారు. అమ్మవారు సరస్వతీ కటాక్షం పొందాడు. భద్రాచల రామచంద్రుడు ఆయనకి కల్లో కనపడ్డాడు. ఓసారి ఎంత తమాషా జరిగిందంటే, గ్రహణం వచ్చింది, అది సూర్యగ్రహణం. ఆ సమయంలో హాయిగా భద్రాచలానికి వచ్చి గోదావరిలో స్నానం చేశాడు, ఒడ్డు మీద కూర్చున్నాడు. ఇంకా చంద్రుడు వచ్చే ముందు జపం చేసుకుంటూ ఉంటే ఆయనకి ఎదురుగుండా రామచంద్ర ప్రభు దర్శనమిచ్చాడు. మెరుగు చెంగటనున్న మేఘం బూకై వడి ఉబిద చెంగటనుండ ఒప్పువాడు చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమున చిరునవ్వు మొలచువాడు. వల్లీయుతమాల వసుమతి ధ్రము భంగి బలువిల్లు మూపున పరగువాడు. నీల నగాగ్ర సన్నిహిత భాను నిభంగి ఘన కిరీటము తల కలుగువాడు. వెడదయురమువాడు విపుల వక్షము వాడు రాజముఖ్యుడొక్కరుడు నా కన్ను గవకు ఎదుర కానబడియే. గోదావరిలో హాయిగా స్నానం చేసి ఇసుకులో కూర్చుని శ్రీరామ అని జపం చేసుకుంటాడు ఆయన రామభక్తుడు. ఇంతలో ఎదురుగుండా ఒక మహాపురుషుడు కనబడ్డాడు. ఆయన నల్లగా ఉన్నాడు, మేఘంలాగా, నీలమేఘఛాయ శరీరుడు. కాటుక కొండ అని ఒక కొండ ఉన్నది, దాన్ని సంస్కృతంలో అంజన పర్వతం లేక అంజనాద్రి అంటారు. అంజనం అంటే కాటుక, ఆ కొండ అంతా నల్లగా ఉంటుంది కనుక దాన్ని అంజనాద్రి అన్నారు, నల్ల కాటుకలో ఉంటుంది కనుక. ఆ కొండ మీద సూర్యుడు వచ్చాడా అన్నట్టుగా ఆయన నల్లగా ఉంటే కొండలాగా, ఆయన నెత్తి మీద కిరీటం ఉందిట, కిరీటం సూర్యుడిలాగా ఆయన కొండలాగా ఉన్నారు. అంత అందంగా ఉపమానం చెప్పాడండి పోతన గారు. ఆయన నల్లని కొండట, కొండ మీద సూర్యుడిలా కిరీటంట, కిరీటం ఏమో సూర్యుడిలా వెలిగిపోతుంది, ఈయన కొండలా నల్లగా ఉన్నాడు. ఇక ఒక చీకటి చెట్టు అని ఒక చెట్టు ఉన్నది, ఎప్పుడు కూడా బృందం.